ఆయన ఆత్మబంధులారా. భగవాన్ శ్రీ యమ మహర్షి తమిళనాడులో మదురై పట్నం ఒక పట్నం ఉంది. ఆ మదురై పట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో తిరుచిడి అనే ఒక గ్రామం ఉంది. ఆ తిరుచిడి గ్రామంలో 1879 డిసెంబర్ 30వ తేదీన భగవాన్ శ్రీ రమణ మహర్షి బ్రాహ్మణ కుటుంబంలో ఆయనకు జన్మించారు. ఆయన తండ్రి గారు సుందరమయ్యర్, తల్లి అళగమ్మ. ఆయనకు 12వ సంవత్సరంలోనే తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. ఆయన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తిరుచూరులో దిండుగల్లో జరిగింది. తండ్రి గారు స్వర్గస్థులైన తర్వాత మదురైపట్నంలో వారి పినతండ్రి గారి ఇంటి కాడ నుండి హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆయన స్టూడెంట్ డేస్లో భగవంతుని తెలుసుకోవాలి, బ్రహ్మను రియలైజ్ చేయాలి అనేటువంటి కాంక్ష కూడా ఏమీ కనపడదు. ఆయన 16వ సంవత్సరంలో ఆయన 10th క్లాస్ చదువుకునే రోజుల్లో మదురైలో, మీరు ఎవరైనా చూడవచ్చు, మదురై మీనాక్షి గుడికి మీరు ఎవరైనా వెళితే ఆ గుడికి సమీపంలోనే ఒక హౌస్ ఉంది, అది రమణ మందిరం ఉంటుంది హౌస్లో. హౌస్ పేరు రమణ మందిరం. అక్కడ అది దేవరహస్యం. ఆయనకి 16వ సంవత్సరంలో ఆ తిరుతండ్రి గారి ఇంటికాడ ఉండగా ఆయనకి మరణానుభవం కలిగింది. అయితే బ్రహ్మము గురించి శ్రవణం చేయకుండా, మననం చేయకుండా, దాన్ని కనీసం ధ్యానం చేయకుండా, ఇతరులు చెబుతుంటే శ్రవణం చేయలేదు, లేదా ఆయన అంతటా దాని గురించి స్టడీ చేయలేదు, అధ్యయనం చేయలేదు, దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష కూడా లేదు. అది బహుశా దేవరహస్యమే ఉండొచ్చు. ఆయనకి 16వ సంవత్సరంలో అంటే టీనేజ్లో ఉండగా వారు ఆ మదురై పట్టణంలో మీనాక్షి క్షేత్రం సమీపంలో ఒక హౌస్ ఉంది, రమణ మందిరం అని. ఆ హౌస్ ఆయనకి టీనేజ్లో 16వ సంవత్సరంలో మరణానుభవం కలిగింది. అంటే మరణం వచ్చి ఆయన మీద పడింది, అంటే రక్త ప్రసరణ ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది, శరీరం అంతా శవం కింద మారిపోయింది. ఏంటి శరీరం అంతా డెడ్ అయింది, శవం అయిపోయింది, నాకు రక్త ప్రసరణ అంతా ఆగిపోయింది, కాళ్ళు కదలటం లేదు, చేతులు కదలటం లేదు, కానీ శరీరం మరణించినట్టు నాకు తెలుస్తుంది. శరీరం మరణించినప్పటికీ మరణంలోని వస్తువుని నేను స్ఫురిస్తాను నాకు నా హృదయంలో. అది స్ఫురించటమే కాదు, అది మేలైన సంగతి కూడా నాకు తెలుస్తుంది. నా హృదయంలో ఒక నిజం ఉంది, ఒక మరణం లేని వస్తువు ఉంది. నా శరీరం మరణించిన తర్వాత కూడా మరణం లేని వస్తువు ఒకటి నా హృదయంలో నాకు ఎరుకుడోకి వచ్చింది. అది దానికి మరణం లేదన్న సంగతే కాదు నాకు తెలుస్తుంది, అది నేనన్న సంగతి కూడా నాకు తెలుస్తుంది అని ఆయన భౌతిక శరీరం అంటే 16వ సంవత్సరంలో ఆ శరీరం ఉండగానే ఆయనకి మరణానుభవం కలిగింది. అంటే ఎవరికైతే దేహం మరణించకముందే మరణానుభవం కలుగుతుందో వాడు బ్రాహ్మణ స్థితి పొందుతాడు అని. అనుభవం అనేది మనకి శిరస్సులో కలగదు, స్టమక్లో కలగదు, అనుభవం అనేది హృదయంలో కలుగుతుంది. ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఈ ఆధ్యాత్మిక అనుభవం, ఈ స్పిరిచువల్ ప్రెజెన్స్ ఇది హృదయంలో కలుగుతుంది కానీ మన శిరస్సులో కానీ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ కలిగేది కాదు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకి హృదయంలో ఉన్న నిజం తానుగా వ్యక్తమైంది. అంటే దాని అర్థం ఏంటంటే శరీరంతో ఆ వ్యక్తి భావన గురించి అప్రయత్నంగా ఎఫర్ట్ లేకుండా ఆయన శరీరం నుంచి వేరుపడ్డాడు, మనస్సు నుంచి వేరుపడ్డాడు. ఇదంతా అప్రయత్నంగానే ఎఫర్ట్లెస్గానే జరిగిపోయింది. ఇదే 16వ సంవత్సరంలో ఆయన మనాల బృందారాజా వెంకటరామన్ వల్ల, ఆయన పేరు వెంకటరామన్, తల్లిదండ్రులు చేసిన నామకరణ వెంకటరామన్. ఆ వెంకటరామన్ 16వ సంవత్సరం ఎట్ ఏజ్ ఆఫ్ 16 ఈ బికెమ్ గాడ్ రిలైజ్డ్, ఈ బికెమ్ సెల్ఫ్ రిలైజ్డ్. మన భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. సాంస్క్రిట్లో అరుణాచలం అంటారు, తమిళంలో అన్నామలై అంటారు, మోడర్న్ నేమ్ తిరువన్నమలై. మోడర్న్ నేమ్ ప్రజెంట్ నేమ్ తిరువన్నమలై అంటారు. మన స్కాంద పురాణంలో, శివపురాణంలో పురాణాంతర్గతమైనటువంటి నామం అరుణాచలం, కానీ తమిళ సందర్భ దాన్ని అన్నామలై అన్నామలై అంటారు, అంటే అందని కొండని. అంటే మన స్కాంద పురాణంలో ఏముందంటే, మనకి పంచభూతాలకి పంచక్షేత్రాలు ఉన్నాయి. అందులో పంచభూతాల్లో ఫైర్ ఒకటి, అగ్ని ఒకటి. ఈ అగ్ని క్షేత్రం అరుణాచలం. ఆయనకి ఈ అరుణాచలం అనే పేరు ఒక బంధువు ద్వారా మొట్టమొదటి ఆయనకి వినపడింది మధురలో చదువుకునేప్పుడు. అంతకుముందు కనీసం అరుణాచలం పేరు కూడా ఆయన వినలేదు. ఆయనకి జ్ఞానము వరుస అవుతాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాడు, నేను స్కూల్కి వెళుతున్నాడు. మావయ్య నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అంటే నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పాడు. అరుణాచలమా, అరుణాచలమా, అరుణాచల, అరుణాచల అని ఆశ్చర్యంగా అడిగాడు. అరుణాచల అనేటప్పటికీ ఎందుకు ఆశ్చర్యమైందంటే, రమణస్వామికి అరుణాచలం అనేది ఈ ఎర్త మీద ఒక క్షేత్రం అని ఆయనకి ఒక అవగాహన లేదు. అరుణాచలం అంటే ఆయన దృష్టిలో దేవుడు అని, గాడ్ అని, అ యూనివర్సల్ కాన్షియస్నెస్, అ యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. అరుణాచలం అంటే దేవుడే, గాడ్డే అని ఒక భావన ఆయన హృదయంలో ఉంది. అది బహుశా జన్మాంతరమైనటువంటి అనుబంధం అయి ఉండొచ్చు. అంటే అరుణాచలం నుంచి మనిషి ఎలా వస్తాడు, దేవుడి దగ్గర నుంచి మనిషి వస్తాడా? అంటే నేను అరుణాచలం అంటే ఒక టౌన్ అనేది, ఒక క్షేత్రం అనే ఐడియా లేక, అరుణాచలం అనే పేరు నేను మొదటిసారి ప్రథమంలో నేను విన్నప్పుడు అరుణాచలం అంటే నాకు భగవంతుడు గుర్తుకొచ్చాడు, కానీ ఒక టౌన్ కానీ ఒక క్షేత్రం కానీ నాకు గుర్తుకు రాలేదు. అరుణాచలం అని అనగానే నాకు భగవంతుడే గుర్తుకొచ్చాడు. అంచేత మనిషి భగవంతుడి దగ్గర నుంచి ఎలా వస్తాడు అని ఆయన ఆశ్చర్యపో, అందుకు నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఆయన చెప్పిన తర్వాత అరుణాచలం అంటే ఒక టౌన్ అది, ఒక క్షేత్రం యొక్క పేరు. ఈ తూర్పు తెర ఉందో, కాళహాస్ తెర ఉందో, కాశీ ఎలా ఉందో, అలాగే అది కూడా ఒక క్షేత్రం అనే పేరు చెప్పాక అది భూమి మీద ఉన్న ఒక క్షేత్రం నాకు అర్థమైంది. కానీ అంతకుముందు అరుణాచలం అంటే భగవంతుడే, ఈశ్వరుడే అనే స్ఫురణ నాకు వచ్చింది. కానీ అది ఒక టౌన్ అనే స్ఫురణ నాకు కలగలేదు అని తదుపరి చెప్పారు. మనకి పురాణాల్లో ఒక విషయం ఉంది, కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని. మనం విశాఖపట్నం ఉండొచ్చు, కానీ మన మైండ్ తోటి అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది అని. ఇది పురాణాంతర్గతం, రమణస్వామి చెప్పిన మాట కాదు, ఇది పురాణాంతర్గతం. అంటే మానసిక అనుబంధం ఎవరికైతే అరుణాచలం తోటి ఉందో, మెంటల్ కాంటాక్ట్, వారికి మోక్షం కలుగుతుంది అని పురాణాంతర్గతం. మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ గారు ఒక మాట అడిగారు, అరుణాచలాన్ని స్మరిస్తేనే మోక్షం వచ్చేస్తుందా, మోక్షం రావటం అంత తేలిక అని ఒక అడ్వకేట్ గారు భగవాన్ అడిగారు. అడగటానికి ఉండేవుడు, అది ఈశ్వరుని ఆజ్ఞ. ఈ ఈశ్వరుని ఆజ్ఞ, అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం వస్తుందని చెప్పిన విషయం ఈశ్వరుని ఆజ్ఞ, అడగటానికి నీకు రైట్ లేదు అని ఒక అడ్వకేట్ తోటి భగవాన్ చెప్పారు. ఏం చేద్దని, ఈశ్వరుని కమాండ్ అది అని 1896 సెప్టెంబర్ నెల 1వ తేదీన అరుణాచలం ఇచ్చేయటం జరిగింది. 1896 సెప్టెంబర్ నెల 1వ తేదీ. ఇప్పుడు 1996 సెప్టెంబర్ నెల 1వ తేదీన అరుణాచలంలో రమణాశ్రమం యొక్క ఆధ్వర్యంలో రమణ ఆగమనోత్సవం 2 రోజులు, సెప్టెంబర్ 1వ తేదీ, 2వ తేదీ అతి వైభవంగా జరిగింది. ఆయన 54 సంవత్సరములు ఆయన అరుణాచలంలో ఉన్నారు. 1896లో రమణస్వామి అరుణాచలం వచ్చారు. 1950 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ సాయంత్రం 8:47 నిర్వాణం చెందారు. అంటే సుమారు 54 సంవత్సరములు అరుణాచలంలో ఉన్నారు. అంటే అరుణాచలానికి ఆయనకి ఉన్న అటాచ్మెంట్ ఏమిటంటే, అరుణాచలానికి ఆయనకున్న అనుబంధం ఏమిటంటే, ఒక్క మాటలో మీరు చెప్పాలంటే, ఆయన భాషలోనే ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఈ 54 సంవత్సరములలో ఈ అరుణాచలం విడిచిపెట్టి నేను ఎక్కడికైనా వెళ్ళాలి, అరుణాచలం విడిచిపెట్టి మరొక చోటకి వెళ్ళాలనే కనీసం తలంపు కూడా నాకు రాలేదు అని చెప్పారు. అంటే అరుణాచలంతో ఆయనకి జన్మాంతరమైనటువంటి అనుబంధం అటువంటిది. ఇంకొక మాటలో చెప్పాలంటే, అరుణాచలేశ్వరుడు అక్కడ ఒక రూపం తీసుకుని తిరుచుడిలో మళ్ళీ ఆయన అరుణాచలం వచ్చి అరుణాచలంలో ఐక్యమయ్యారు. ఆయన శరీరం విడిచిపెట్టే టైంలో ఒక జ్యోతి ఆయనలోంచి బయటికి వచ్చి అది అరుణగిరిలో లయమయ్యింది. అది మీకు కావాలంటే వేలాది మంది లక్షలాది మంది చూస్తుంటే దృశ్యం జరిగింది, ఈ విషయం జరిగింది. ఇది మీకు మీరు 1950వ సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తేదీ న్యూస్ పేపర్స్ కనుక చూస్తే మీకు స్పష్టంగా విషయం తెలుస్తుంది. ఒక మహాజ్యోతి, ఒక పెద్ద జ్యోతి ఆయన శరీరం విడిచిపెట్టే క్షణంలో, అంటే ఆయన ప్రాణం హృదయంలో లయమైన టైంలో, ఆయన ఒక పెద్ద జ్యోతి ఆయనలోంచి బయలుదేరి కొన్ని ఏడాది మంది లక్షలాది మంది చూస్తుండే, సౌత్ ఇండియాలో కూడా చాలామంది చూశారు. ఆ జ్యోతి అరుణగిరిలో ఐక్యమవుతుంటే అనేక మంది భౌతికంగా కూడా చూడగలిగారు. ఈ విషయం కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ నిర్వాణం అయినప్పుడు కూడా ఇటువంటి గొప్ప జ్యోతి ఆకాశంలో ప్రయాణం చేసిందని మనకు భాగవతంలో వ్యాసుడు కూడా చెప్తాడు, వ్యాసుడు కూడా. కానీ మనం అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. మీకు న్యూస్ పేపర్ 1950 న్యూస్ పేపర్స్ చూస్తే మీకు అది స్పష్టంగా తెలుస్తుంది. 1896లో అరుణాచలం రావటం, అరుణాచలేశ్వరుడు ఆలయంలోకి వెళ్ళటం, అప్పా తండ్రి నాయంతటి నేను ఈ క్షేత్రానికి రాలేదు, నువ్వు రమ్మంటే నేను వచ్చాను, నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను. అంటే నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు, ఇటువంటి మాటలు ఏం చెప్పలేదు. నువ్వు రమ్మంటే నేను వచ్చాను, నీ ఆజ్ఞ అనుసరించి వచ్చానని తన దేహాన్ని అక్కడ అంకితం చేసుకున్నాడు. అంటే అరుణాచలేశ్వరుడి చేతిలో ఆయనకి ఇన్స్ట్రుమెంట్ కింద ఒక పనిమట్టి కింద తయారైంది. అరుణాచలం వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉండటమే జరిగింది. అయితే మౌనంగా ఉండాలని వ్రతం మట్టికి ఆయనకి ఏమి లేదు, నన్ను ఎవరో పలకరించలేదు, నేను మాట్లాడలేదు, అందరూ స్వామి మౌనంగా ఉన్నారేమో అనుకున్నారు, నన్ను ఎవరూ పలకరించలేదు, అంచేత నేను మాట్లాడలేదు, అయితే స్వామి మౌనంగా ఉంటున్నారేమని అనుకున్నారంతే. 1907వ సంవత్సరంలో రమణ మహర్షి గారి విరూపాక్ష గుహలో ఉండగా ఈ గణపతి శాస్త్రి గారు వెళ్ళి ఆయన పాదాలని తాకి ఆయన పాదాలను స్పర్శ చేసి, నేను చదవలసిన పుస్తకాలన్నీ చదివాను, చేయవలసిన తపస్సు అంతా చేశాను, భగవంతుడి నామం కూడా జపించాను, కానీ నాకు ఇంక తత్వం తెలియలేదు. తపస్సు అంటే ఇంతవరకు నాకు కరెక్ట్ డెఫినేషన్, సరైన నిర్వచనం ఇంకా నాకు దొరకలేదు, తపస్సు అంటే ఏమిటి అని గణపతి మరి భగవాన్ అడిగితే, నేను అనే తలంపు ఉంది ప్రతి మనిషికి. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూడు, అది నీకు లోపల నుంచో వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ఆ నేను నీ తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుందో చూడు. అంటే మరో నేను నీ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అని అన్వేషిస్తుంటే నీ లోపల వెతుకుతుంటే ఇది నీ లోపల దాని సోర్స్ లోకి అది వెళుతుంది. అంటే నేను అనే తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో, ఆ నేను తలంపు ఉదయించిన చోటు దాని సోర్స్ కనుక నువ్వు చూడగలిగితే నీ మనస్సు కూడా అక్కడ లయిస్తుంది. నీ మనస్సు ఎప్పుడైతే తన మూలము లయించిందో అప్పుడు మనస్సు నశిస్తుంది, నువ్వెవరో నీకు తెలియబడతావు. అంటే మన మనోమూలంలోనే సత్యం ఉంది, మనోమూలంలోనే మరణం లేని వస్తుంది, మనోమూలంలోనే కాన్షియస్నెస్ ఉంది. అంటే మనస్సు యొక్క మూలంలోనే చైతన్యం ఉంది. అంటే ఎప్పుడైతే నీ మనస్సు యొక్క మూలంలోకి వెళ్ళావో అప్పుడు నీకు ఆ చైతన్య అనుభవం వస్తుంది. నీకు దేహం ఏ విధంగా అయితే అనుభవంలో ఉందో, నీ లైక్స్ నీ డిలైక్స్ నీ మైండ్ ఏ విధంగా అయితే ఇప్పుడు అనుభవంలో నీకు ఉన్నాయో, అదేవిధంగా చైతన్యం నీకు తానేగా వ్యక్తం అవుతుంది. ఈ చైతన్యం ఎక్కడో నీకు దూరాన్ని అడిగేది, నీ మనస్సు వెనకాల నీ మనస్సు యొక్క మూలంలో ఆ చైతన్యం ఉంది. ఆ చైతన్య అనుభవం, ఆ చైతన్యానికి పుట్టుక లేదు, ఆ చైతన్యానికి చావు లేదు, ఆ చైతన్యానికి ఈ రూపాలతోటి ఈ నామాలతోటి ఈ పుట్టుకలతోటి ఈ చావులతోటి ఈ కర్మలతోటి ఈ కర్మ ఫలాలతోటి ఏమి ఆ చైతన్యానికి సమయం లేదు. అది స్వతంత్రమైంది. అందులో ఉన్నది పీసు, అందులో ఉంది ఎగ్జిస్టెన్స్, అందులో ఉన్నది నాలెడ్జ్. అంటే అందులో కానీ ఇంకా బర్త్ కానీ రీబర్త్ కానీ, నేనేదో పని చేశాను నీ ఫలం నాకు వస్తుంది అని కర్మలతోటి కానీ కర్మ ఫలాలతోటి కానీ ఏం సంబంధం లేకుండా, ఇట్ ఈస్ ఎదో ఆల్ దీస్ థింగ్స్. అంటే ఈ జన్మలకి ఈ చావులకి ఈ మరణాలకి అతీతంగా నీ మనోమూలమనే ఆ చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో అప్పుడు నువ్వు మరణలేని స్థితికి, దుఃఖం లేని స్థితికి, అశాంతి లేని స్థితికి ఎదిగి పెడతావు. వైకుంఠంలో ఏ నారాయణుడు అయితే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, కైలాసంలో ఏ శివుడు అయితే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, ఆ శివుడే ఆ నారాయణుడే నీకు చైతన్యంగా అనుభవంలోకి వస్తాడు. అంటే నీకు నారాయణుడే నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. నువ్వు అయిగా నీ లోపల నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. అది నీ మనోమూలంలోనే చైతన్యం ఉంది, మనోమూలంలోనే బ్రహ్మం ఉంది, మనోమూలంలోనే నేకెడ్ ట్రూత్ ఉంది. అంటే నీ మనస్సు యొక్క మూలం తెలిస్తే ఎవరో నీకు తెలుస్తుంది. అంటే మనోమూలం తెలియకుండా నేనెవరినో దేవుణ్ణి చూశానంటే ఊరికే మానసిక దృశ్యమే కానీ అది ఎటర్నల్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు అది. అంచేత నేను నా తలంపు ఎక్కడ పడుతుందో చూడు, నీ మనస్సు అక్కడ లయిస్తుంది, అదే తపస్సు. అంటే మనస్సు లయం అవటమే ఆ తపస్సు. హృదయం అంటే భగవాన్ డిఫరెన్షియేట్ ఏం చెప్పారంటే, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో, ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడ లయిస్తామో అదే హృదయం. అంతేకాని బ్రహ్మ పంపు చేసే ఫిజికల్ ఫ్యాక్టర్ అంటే కాదు. ఈ నేను అనే తలంపు ఎక్కడ పడుతుందో చూడు, మనస్సు అక్కడ లయిస్తుంది. ఆ నేననే తలంపు నుంచి అరైజ్ చేస్తుందో చూడు, అప్పుడు నీ మనస్సు లయిస్తుంది. అంటే వ్యక్తిభావం నశిస్తుంది, జీవభావం నశిస్తుంది, ఫాల్స్ అయి నశిస్తుంది, ఈ బాడీ బౌండ్ అయి నశిస్తుంది, ఇండివిజువల్ అయి నశిస్తుంది. నశించినంత మాత్రం చేత నీకు భయపడక్కర్లేదు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఆయన సందేశం ఆయన క్యాష్ ధరని అడుగు ధరని కాదు. ఎందుచేతంటే ఆయన ఎక్కువ నీవు గాడేలో నీవు గాడేలో అన్నవారు. నువ్వు భగవంతుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, కానీ నీవున్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆ నేను కనుక నువ్వు పరిశోధన చేస్తే, దేవదత్త నేను ఎవరో నీకు తెలిస్తే, ఆ నేనెవరో నీకు తెలియకుండా దేవుడు కూడా తెలియడు. అంటే నేను ఎవరు నువ్వు తెలుసుకుంటే దేవుడు కూడా నీకు తెలుస్తాడు అని ఇది నేను నీ తలంపు. అంటే మనకు అనేక తలంపులు వస్తాయి, కానీ మొదటి తలంపు ఏంటంటే నేను అనే తలంపు వస్తుంది. మనకి దాడనలో ఈ నేను అనే తలంపు లేదు, జాగ్రత్త వస్తూ ఉంటుంది. మనకి నేను అనేక తలంపు వస్తుంది, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను అనే తలంపు ముందు వచ్చిన తర్వాత నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను మినిస్టర్ని, తర్వాత అతను ప్రొఫెషన్ తోటి అతని సెక్స్ తోటి అతను ఐడెంటిఫై అవుతాడు. ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపు రాకముందు వాడికి ఏమీ తెలియదు. మనం చాలా చాలా స్పీడ్గా వస్తుంది. స్పీడ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ది డే. అసలు చాలా స్పీడ్గా ఆ నేను అనే తలంపు హృదయంలోంచి ఆ నేను అనే తలంపుకు పుట్టిల్లేని హృదయం విజృంభించడం శిరస్సును శిరస్సులో విజృంభిస్తున్నది. అంటే మన గాఢ నిద్రలోంచి మెరుక్కులోకి రాగానే మొట్టమొదటి మనకు తెలియకుండా ముందు మనకు మెరుకు వచ్చేటప్పటికీ ఈ నేను అనే తలంపు హృదయంలోంచి శిరస్సులోకి వస్తుంది. అప్పుడు మన ఫోక్షన్ తోటి మనం ఐడెంటిఫై అవుతాం. పలానా చోట ఉన్నామని పలానా ఊళ్ళో ఉన్న ప్లేస్ తోటి టైం తోటి ఈ స్పేస్ తోటి ఈ నేను అనే తలంపు వచ్చాక మనం ఐడెంటిఫై అవుతాం. ఈ నేను అనే తలంపు రా అంటే ఈ నేను అనే తలంపు ఎక్కడ లేదో అక్కడ మనం ఉన్నాం కానీ మనకు తెలియటం లేదు. గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం కానీ ఉన్నామన్న సంగతి గాఢ నిద్రలో మనకు తెలియటం లేదు. గాఢ నిద్రలో మనం లేమని ఎవరు చెప్పం. డీప్ స్లీప్లో కూడా మనం అందరం ఉన్నాం. ఆ డీప్ స్లీప్లో మనం అందరం ఉన్నాం కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఆ నేను ఉన్నట్టు మనకు తెలుస్తుంది కానీ శాంతిగా లేం. గాఢ నిద్రలో నేననే తలంపు లేదు కానీ అక్కడ ఉన్నామన్న సంగతి ఉన్నాం కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది కానీ శాంతిగా లేము సుఖంగా లేము ఆనందంగా లేము జాగ్రత్త అవస్థలో. అంటే ఇక్కడ మోక్షం గురించి, మోక్షం అంటే విడుదల అని అర్థం. మోక్షం అనే శబ్దానికి ఏంటంటే విడుదల అని అర్థం. అంటే ఈ బాడీ బౌండ్ అయిలోంచి ఈ ఫాల్స్ అయిలోంచి ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ ఆర్టిఫిషియల్ అయిలోంచి విడుదల పొందటమే మోక్షం. అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖము గాఢ నిద్రలో ఉన్నటువంటి శాంతి ఈ జాగ్రత్త వస్తున్నటువంటి ఎరుక రెండు సైమల్టేనియస్గా ఒకేసారి మనం అనుభవించగలిగితే అదే మోక్షం. మోక్షం అనేది శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. దేహానికి డెత్ వచ్చే వరకు మనం మోక్షం కోసం ఆగక్కర్లేదు. గాఢ నిద్రలోన ఎరుక, గాఢ నిద్రలోన సుఖం, గాఢ నిద్రలోన శాంతి, గాఢ నిద్రలోన ఆనందం, జాగ్రత్త అవస్థలోన ఎరుక, ఈ రెండు ఒకేసారి మన అనుభవంలోకి రావాలి. సైమల్టేనియస్గా ఒకేసారి కనుక మనకు అనుభవంలోకి వస్తే అది మనం ఆ మోక్ష సుఖాన్ని మోక్ష శాంతిని మనం అనుభవించవచ్చు. ఇప్పుడు ఈవేళ పగలకి రేపు పగలకి ఈ రాత్రి ఎటు ఉండదో, ఈ జన్మకి రాబోయే జన్మకి డెత్ అటువంటిదని, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు అటువంటిది, ఈవేళ పగలకి రేపు పగలకి ఈ రాత్రి ఎటు ఉండదో, ఈ జన్మకి రాబోయే జన్మకి డెత్ అటువంటిది. అంటే డెత్ గురికి నీ బాడీని మారుస్తుందంటే కానీ అహంకారాన్ని ఏం మార్చదు. అహంకారానికి అహంకారం బాడీ లేకుండా ఉండలేదు. అంటే నీ శ్మశానంలో నీ బాడీ నీ బాడీ బర్న్ అయినప్పుడు కూడా ఈ దేహగతం ఏందేమి, అంటే ఈ దేహం ఎవరైతే నేనని చెబుతున్నారో దేహం నేనని చెప్పదు. లోపల ఏదో మనకు చెబుతోంది, ఏదో జీవుడు అనండి, మనస్సు అనండి, అహం వృత్తి అనండి, అహం భావన అనండి, ఏదో ఒకటి నేనని చెబుతోంది మనకి. దేహం నేనని చెప్పటం లేదు, ఈ దేహం నాదని నేను చెబుతున్నాను. అంటే ఆ లోపల నుంచి ఏనేనైతే మనకి వ్యక్తమవుతుందో మనస్సే మనకి నేనుగా వ్యక్తం అవుతుంది. అంటే ఆ నేను మటుకి బరియల్ గ్రౌండ్లో అది బర్న్ అవుతుంది. అంటే ఆ నేనుకి ఆ నేను దేహం లేకుండా ఉండలేదు. దేహం వస్తే లోకం వస్తుంది. ఇక్కడ లోకం దేహం లేని వాడికి లోకం లేదు, మనస్సు లేని వాడికి దేహం లేదు, హృదయం లేని వాడికి మనస్సు లేదు. అంటే హృదయంలోంచి మనస్సు ఎరగజలుగుతుంది, మనస్సు వచ్చాక బాడీ వస్తుంది, బాడీ వచ్చాక నీకు ప్రపంచం వస్తుంది. అంటే ఇవన్నీ కూడా అంటే అద్వైతం అద్వైతం అంటే ఏం లేదు. నేను వేరు అనుకుంటున్నాను, దేవుడు ఎక్కడో నాకు దూరాన ఉన్నాడు అని అనుకుంటున్నాను, నే ఈ దేహం లోపల నేను ఉందనుకుంటున్నాను, నాకు బయట లోకం ఉందనుకుంటున్నాను, నాకు బయట ఉండే లోకం నేను ఏదైతే నేను లోపల అనుకుంటున్నానో నా లోపల నేను అనుకునే తలంపు, ఈ నేను అనే భావన, ఈ బయట ఉన్న ప్రపంచము, ఎక్కడో ఉన్నాడన్న దేవుడు, నేను ఇద్దరం ఒకటే, ఉండి వేరు కాదు, ఉండి ఒకటే అని అనుభవం ఎవరికైతే కలిగిందో వాడు అద్వైత సిద్ధి పొందినట్టు. వాడి మాటకే అద్వైతమైనటువంటి సుఖాన్ని, అద్వైత శాంతిని వాడు పొందగలడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక నేను మనలో ఎరగవుతుంది, ఎరగై ఊడుకోవటం అయితే అది దేహానికి పరిమితం అవుతాను. ఒక నేననే తలంపు మనకు వస్తుంది, తలంపు ఆగటం అది వచ్చి ఈ దేహంతో పరిమితం అవుతుంది, ఈ దేహంతో కలుస్తుంది, ఈ దేహాన్ని నేనంటుంది. అంటే దేహానికి పరిమితం అయిపోతుంది అది. అంటే దేహానికి పరిమితమైన ఈ నేనులోంచి, మనస్సుకు పరిమితమైనటువంటి ఈ నేనులోంచి విడుదల పొందటమే మోక్షం. జ్ఞానం అజ్ఞానం అంటే ఏం లేదు. మనం ఎవరో మనకు తెలియకపోతే అజ్ఞానం, మనం ఎవరో మనకు తెలిస్తే జ్ఞానం. అజ్ఞానం అనేది నిజంగా లేదు, నిజంగా ఉంటే అది పోదు. అజ్ఞానం అంటే మనం ఎవరో మనకు తెలియకపోవటం అజ్ఞానం, మనం ఎవరో మనకు తెలిస్తే విజ్ఞానం, మనం ఎవరో మనకు తెలిస్తే సుఖము, మనం ఎవరో మనకు తెలియకపోతే దుఃఖం, మనం ఎవరో మనకు తెలిస్తే శాంతి, ఎవరో మనకు తెలియకపోతే అశాంతి. అంచేగా అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎవరో మనకు తెలియకపోతే అజ్ఞానం, కానీ ప్రత్యేకంగా అజ్ఞానం అంటూ లేదు. అంటే మనం ఎవరో మనకు తెలియకపోవడం వల్ల మనకు రాగద్వేషాలు వస్తాయి, కామక్రోధాలు వస్తాయి. ఈ రాగద్వేషాల వల్ల మనం కర్మ చేస్తాం. ఎప్పుడైతే కర్మ చేశామో అప్పుడు దేహం వస్తుంది. ఎప్పుడైతే దేహం వచ్చిందో ఆ దేహం కూడా దుఃఖం కూడా ఉంటుంది. దేహం వస్తే దుఃఖం వస్తుంది. దేహం ఎందుకు వస్తుంది? కర్మను బట్టి వస్తుంది. కర్మ ఎందుకు చేస్తాం? రాగద్వేషాల వల్ల, కామక్రోధాల వల్ల కర్మ చేస్తాం. ఆ రాగద్వేషాలు మనకి ఎందుకు వస్తున్నాయి? అజ్ఞానం వల్ల వస్తున్నాయి. అజ్ఞానం ఎందుకు వచ్చింది? మనం ఎవరమో మనకి తెలియకపోవటం వల్ల అజ్ఞానం వచ్చింది. ఇది ఈ నేను అనే తలంపు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. కిడ్నీస్లో నుంచి వస్తుందా? లంగ్స్లో నుంచి వస్తుందా? లేదా ఫిజికల్ హార్ట్లో నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నేను అనే తలంపు నీ సంతృప్తి నీ హృదయంలో దేవుడు లేకపోతే, నీ హృదయంలో ఏదో ఒక కాన్సెప్షన్స్ కనుక లేకపోతే, నీ హృదయంలో ఏదో చైతన్యం కనుక లేకపోతే, నీ హృదయంలో కనుక నారాయణుడు లేకపోతే, నీ హృదయంలో కనుక నీ హృదయంలో సంథింగ్ అక్కడ ఏదో ఒక ఫోర్స్, ఒక ఎనర్జీ కనుక లేకపోతే ఈ నేను అనే తలంపు కూడా నీకు రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లెష్లో నుంచి వస్తుందే, లేదా బ్లడ్లో నుంచి వస్తుంది? మనకి ఆ నేననే తలంపు వస్తుందని మనకు తెలుసు. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అది తెలిస్తే ఋషి, వాడు తెలియకపోతే ప్రామరుడుగా ఉంటాడు, వాడు తెలిస్తే ఋషి అవుతాడు. ఈ ఇక్కడ చాలా చక్కటి పాయింట్ ఇది. గాంధీ గారు వేసిన ప్రశ్న, దానికి యోగి రామయ్య గారు చెప్పింది ఎప్పుడే కూడా వినండి, మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను సబ్జెక్టు. ఇది భగవంతుడు అందరి హృదయాల్లోనే ఉన్నాడు. భగవంతుడు కొంతమంది హృదయంలో ఉండి కొంతమంది హృదయంలో లేకపోతే వాడు దేవుడే కాదు. ఒక కాలంలో ఉండి ఒక దేశంలో ఉండి ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే అది నిజం కాదు. అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని ప్రాంతాల్లో సర్వత్ర ఇందు జరగదు లేదని సందేహం వరదన్నట్టు అంతటా వ్యాపించిన వస్తువే నిజమైన వస్తువు. ఒక కాలంలో కనిపించి మరొక కాలంలో కనిపించకపోతే అది నిజం కాదు. అంటే ఎప్పుడు ఉండేదే దేశ కాలాలకు అతీతంగా ఉండేదే నిజం. అంచేగా ఆ నిజం అనేది ఒక రమణ మహర్షి గారిలోనే లేదు. యోగి రమణ గారితో గాంధీ గారు ఏమన్నారంటే, నీలో ఉంది, నాలో ఉంది, అందరిలోనే ఉంది, అంతటా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, ముందు ఉంది, వెనకాల ఉంది, అంతటా ఉంది. అది అందరూ ఆ రమణ మహర్షి గారిలో ఏ ట్రూత్ అయితే ఉందో, ఏ నిజమైతే ఉందో అది నాలో కూడా ఉంది. నాలో ఉంది, నీలో ఉంది, అది అంతటా ఉంది. అయితే అంతటా ఉన్నప్పుడు మనిషి హృదయంగా అందరి హృదయాల్లో అది ఉన్నప్పుడు ఇంకా రమణ మహర్షి గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని ప్రశ్న. ఇది ప్రశ్న. గాంధీ గారు వేసిన ప్రశ్న ఏంటంటే, వస్తువు ట్రూత్ అనేది మనలో లేని వస్తువు అనేది అది అందరూ హృదయంలోనూ ఉంది, మన హృదయంలో కూడా ఉంది. మన హృదయంలో ఉంది రమణ మహర్షి గారి హృదయంలో ఉంది, రమణ మహర్షి గారి హృదయంలో ఉంది మనలోనూ ఉంది. ఇంకా ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటని ప్రశ్న. అంటే అప్పుడు యోగి రామయ్య గారు ఏం చెప్పారంటే, మీరు వేసిన ప్రశ్న చాలా బాగుంది, సహేతుకంగానే ఉంది, అయితే ఆయన హృదయంలో ఉన్నది ఏంటో అని తెలుస్తుంది, మన హృదయంలో ఉన్నది ఏంటి మనకు తెలియటమే అంటే తేడా అన్నారు. తేడా ఏం లేదు, ఆయన హృదయంలో ఏంటో అని తెలిసి నుంచి అది వృక్ష అయ్యాడు. మన హృదయంలో ఉన్నది ఏంటో మనకు తెలియటం లేదు, అంచేది మనకు ఆ చైతన్య స్థాయి ఇంకా కలగలేదు, అంచేది ఆ చైతన్యానికి మనకు కలగలేదు. తెలిస్తే సుఖము ఉన్నది, అందరి హృదయాల్లో ఉంది, తెలిస్తే సుఖము, తెలియకపోతే దుఃఖం. ఇది ఇక్కడ మెసేజ్. ఈ అప్స్ డౌన్స్, లేకపోతే లైక్స్ డిస్లైక్స్, వీటికి అల్టిమేట్ ట్రూత్కి ఏం సంబంధం లేదు. ఈ నేననే తలంపు చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేననే తలంపు వచ్చిన తర్వాత మీకు అసూయ రావచ్చు, లేకపోతే భయం రావచ్చు, ద్వేషం రావచ్చు, లేకపోతే కక్ష రావచ్చు. ఇవన్నీ కూడా రాగద్వేషాలను కూడా నేను నీ తలంపుని అంటిపెట్టుకుని ఉన్నాయి. అంటే నేను నా నిజస్థితిలో లేనప్పుడు, నేనెవరినో నాకు తెలియనప్పుడు నన్ను ద్వేషం వెంటాడుతుంది, అసూయ వెంటాడుతుంది, భయం వెంటాడుతుంది, మృత్యు వెంటాడుతుంది. నా నిజస్థితిలో నేను ఉంటే నాకు భయం కలగదు, నా నిజస్థితిలో నేను ఉన్నప్పుడు నాకు అసూయ కలగదు, నా నిజస్థితిలో నేను లేనప్పుడు, నా స్వరూపం నుంచి నేను పతనమైనప్పుడు, అంటే నేను దేహగతమే, నేను నా స్వరూపం నుంచి నేను జారిపోయి దేహగతమైన నేనుగా నేను పరిమితం అయినప్పుడే నాకు భయం కలుగుతుంది, అసూయ కలుగుతుంది. ఈ అప్స్ డౌన్స్, ఈ లైక్స్ డిజ్లైక్స్, ఈ రుగ్మతలన్నీ వస్తూ ఉంటాయి. అంటే నేను ఏంటంటే ఐ థాట్, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేను అంటున్నామో అది తలంపే, అది నిజం కాదు. ఇప్పుడు మనం ఈ నేనే నిజం అనుకుంటున్నాం, ఈ నేను చెప్పేది నిజం కాదు, అది తలంపు మాత్రమే. అయితే ప్రథమ తలంపు, అది మొదటి తలంపు, ఆది తలంపు. మన హృదయంలోని ఈశ్వరుని తెలుసుకోవడానికి, మన హృదయంలోని ట్రూత్ని తెలుసుకోవడానికి రమణ మహర్షి గారు రెండు మార్గాలు చెప్పారు. ఒకటి విచారణ మార్గం, రెండు శరణాగతి మార్గం. మీకు భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం కనుకుంటే ఆయన శరణం వేడుకో, సరెండర్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మైటీ ప్రేయర్. గాడ్ కెనాట్ బి డిస్టర్బ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్, సరెండర్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మైటీ ప్రేయర్. అంటే మీరు భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం కనుక నీకు, సజీవమైన విశ్వాసం, లివింగ్ ఫెయిత్ అని కనుక ఉంటే ఆయన శరణాగతి వేడుకో. అంటే ఈ దేహగతమైన నేను ఆయన పాదాల దగ్గర అర్పించు. అంటే నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అని సరెండర్క ఈశ్వరుడికి. ఆయన ఉన్నాడని నీకు నమ్మకం ఉంటే, అది నీకు భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కనుక నీకు లేకపోతే నువ్వేం చేస్తావంటే, ఈ నేను ఉన్నానని తెలుసు కదా నీకు, నేను లేనని ఎవడు చెప్పడు, తీయిస్ట్ కూడా నేను లేనని చెప్పడు, యజనీస్ట్ కూడా నేను లేనని చెప్పడు, డివోటీ కూడా నేను లేనని చెప్పడు, థియిస్టు అథియిస్టు అగ్నాస్టిక్ కూడా అందరూ కూడా నేనున్నానని చెప్తారు, నేను లేనని ఎవడో చెప్పడు. అయితే ఆ నేను ఎవరో నీ విచారణ చెయ్యి. నీకు భగవంతుడి మీద కనుక నీకు విశ్వాసం కనుక లేకపోతే ఆ నేనెవడో నీకు విచారణ చెయ్యి. హూ ఈజ్ దట్ ఐ, నువ్వు నేను అని అంటున్నావు, హూ ఈజ్ దట్ ఐ, ఆ నేను అని నేను అని చెప్పే ఆ నేనెవరు, అలా దాన్ని ఎంక్వైరీ చేయి, దాన్ని విచారణ చేయి. నువ్వు దేహం చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళటం కాదు, నువ్వు ఏదైతే పొందుదాం అనుకుంటున్నావు అది ఇప్పుడే ఎక్కడే ఉంది, హియర్ అండ్ నౌ, ఇక్కడే ఇప్పుడే. నువ్వు ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే అటైన్ చేద్దాం అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు తపస్సులు చేసి అధ్యయనములు చేసి గురువుకి శుశ్రూష చేసి గురువుకి సేవ చేసి ఏదైతే నువ్వు పొందుదాం అనుకుంటున్నావో, ఇట్ ఇస్ ఆల్వేజ్ ప్రెజెంట్, ఇట్ ఈస్ హియర్, ఇట్ ఈస్ నౌ, అది ఎక్కడే ఉంది ఇప్పుడే ఉంది, దాన్ని ఇప్పుడే నువ్వు పొందొచ్చు, ఎప్పుడో కాదు. అంటే ఇప్పుడు లేదనుకో, అది కొత్తగా నువ్వు సంపాదించేది కాదు, అది ఎప్పుడూ నీ హృదయంలోనే ఉంది. అయితే నీ మనస్సును అంతర్ముఖం కనుక చేస్తే, నీకు అంతర్దృష్టి కలిగితే, నీ మనస్సు కనుక అంతర్దృష్టి కలిగితే నీ లోపల ఆనందం అందుతుంది. గాఢల దగ్గరలో మన బాడీలో సెపరేట్ అవుతాం, వరల్డ్స్ వరల్డ్తో సెపరేట్ అవుతాం, శాస్త్రంతో సెపరేట్ అవుతాం, సైన్స్ తోటి సెపరేట్ అవుతాం, గాడ్తో కూడా సెపరేట్ అవుతాం. మనకి గాడ్ల దగ్గరలో మనిషి బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్. గాడ్ల దగ్గరలో వాడికి మైండ్ కూడా ఉండదు, గాడ్ కూడా ఉండదు, వరల్డ్ కూడా ఉండదు, ఏది ఉండదు. కానీ అక్కడ మనం లేదని చెప్పం, అక్కడ ఉన్నాం. ఎంత జరిగితే కూడైనా గాఢ దగ్గరలో నేను దేనని చెప్పడు, అక్కడ ఉన్నాం. కానీ బాడీతో సెపరేట్ అవుతున్నాం, వరల్డ్తో సెపరేట్ అవుతున్నాం, గాడ్తో సెపరేట్ అవుతున్నాం, శాస్త్రంతో సెపరేట్ అవుతున్నాం, మన లెర్నింగ్తో సెపరేట్ అవుతున్నాం, మన ప్రొఫెషన్తో సెపరేట్ అవుతున్నాం. కానీ మనం ఉన్నాం, అక్కడ ఏమి ఎవరు చెప్పాం, కానీ మనం ఉన్నాం. అక్కడి నుంచి ఆ అవ్యక్తంలోంచి మనకు నేను అనే తలంపు వస్తాను. అవ్యక్తం నుంచి నేను అనే తలంపు వస్తుంది. నేను అనే తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి, ఇతర తలంపులు వచ్చాక మాటలు వస్తున్నాయి, మాటలు బట్టి భాషలు వస్తున్నాయి. మనం ఎక్కడి నుంచి అరే చదువుతున్నాం, ఆ అవ్యక్తం నుంచి వస్తున్నాం. అవ్యక్తం నుంచి నేను అనే తలంపు, ఆ నేను అనే తలంపు వచ్చాక మనకి ఇతర తలంపులు వస్తున్నాయి. నేను అనే తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. మనకి ఏదైనా కోపం వచ్చింది అనుకుంటే నేననే తలంపు వచ్చాకే వస్తుంది. రమణ మహర్షి గారు నవ్వుతూ ఒక మాట అనేవారు, ఈ నేననే తలంపుకి దేహం సరిపోలేదు, ఈ నేననే తలంపుకి లోకం సరిపోలేదు, దీనికి దేవుడు కూడా ఒకటి కావాల్సి వచ్చాడని. ఇంకా నీకు నేననే తలంపు వచ్చాక నీకు గాడ్డు కూడా వస్తుంది, కానీ నేననే తలంపు లేనప్పుడు నీకు గాడ్డు కూడా ఏముండదు. అంచేది దీని అందానికి, ఈ ఫాల్స్ యొక్క అందానికి దేహం సరిపోవటం లేదు, లోకం సరిపోవటం లేదు, ప్రొఫెషన్ సరిపోవటం లేదు, ఒక దేవుడు కూడా దీన్ని ఒకటి కావలసి వచ్చాడని. అంటే రమణ మహర్షి గారిని ఒకటి ప్రశ్న అడిగారు, అంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, వండర్ఫుల్ రిప్లై, బ్యూటిఫుల్ రిప్లై, చార్మింగ్ రిప్లై రిప్లై, దేవుడు ఉన్నాడా లేడా అని. భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడా, కంట్రోల్ ఉన్న వాడు ఒకడు ఉన్నాడా లేడా అని, దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అని. అంటే ఆయన ఏం చెప్పారంటే, దేవుడు ఉన్నాడని చెప్పలేదు, దేవుడు లేడు అని చెప్పలేదు. ఆయన ఏమన్నారని, దేవుడు ఉన్నాడా అని అడిగారు ఆయన. ప్రశ్న అది, నువ్వు ఉన్నావా అని అడిగారు ఆయన. నేను ఉన్నానని చెప్పాడు, నువ్వు ఉంటే దేవుడు కూడా ఉన్నాడు. ఈ నేను నేనుక నేననే తలంపు కనుక నీకు ఉంటే, ఆ దేహగతనే నేను కనుక నీకు ఉంటే, దేవుడు కూడా ఉన్నాడు. అయితే నువ్వెంత నిజమో ఆ దేవుడు కూడా అంతే నిజం. నేననే తలంపు వచ్చిన తర్వాత నీకు దేవుడి గురించి ఆలోచన వస్తుంది, కానీ నేననే తలంపు లేనప్పుడు దేవుడి గురించి ఆలోచన లేదు, నీ బాడీ గురించి ఆలోచన లేదు, నీ పూర్వజన్మ గురించి ఆలోచన లేదు, నీ రాబోయే జన్మ గురించి ఆలోచన లేదు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు, నీ రీబర్త్ గురించి కూడా ఆలోచన లేదు. నీ నేననే తలంపు వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయి. అంచేత ఒక మాట ఉన్నారు భగవాన్, నేను ఉంటే అంతా ఉంది, నేను లేకపోతే ఏది లేదు. నేను వచ్చాక నాది వచ్చింది, కానీ నేను రాకముందు నాకు నాది లేదు. అంటే నేననే తలంపు కొంచెం కూడా ఎక్కడైతే లేదో అక్కడ నా స్వరూపం ఉంది. అక్కడ నేననే తలంపు కొంచెం స్లైటెస్ట్గా కూడా ఎక్కడైతే లేదో అక్కడ నేను ఉన్నాను. అయితే ఈ నేను ఎక్కడైతే అణిగిపోయిందో, ఏ విధంగా అయితే అణిగిపోయిందో, అక్కడ ఒక నిజమైన నేను, ఒక నిజమైన వస్తువే, ఒక సత్యమైన వస్తువు, మరణం లేని వస్తువు నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. అయితే ఆ నేనికి పరిమితం లేదు, ఆ నేనికి పునర్జన్మ లేదు, ఆ నేనికి పూర్వజన్మ లేదు. అది ఆ నేను నీకు వ్యక్తమైన తర్వాత నీకు అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ నీ హృదయంలోంచి వచ్చి నీ సహస్రాన్ని ఉంచేస్తుంది. అంటే ఎప్పుడైతే ఫాల్స్ అణిగిపోయిందో అప్పుడు నీ హృదయంలోని ఎనర్జీ నీకు నేనుగానే వ్యక్తం అవుతుంది. నీకు ఈ జన్మలన్నిటికీ కారణం మనస్సు, రాబోయే జన్మల కారణాలను కూడా మనస్సే. అంటే ఈ మనస్సు కనుక అనగాలి, మనస్సు అనగాలంటే నీకు ఆహార నియమం ఉండాలి, ఆహార నియమం ఉండాలి, సత్పురుషులతోటి సహవాసం ఉండాలి, హోలీ కంట్రీ ఉండాలి, ఐన్స్టీన్ చెప్పాడు, సత్పురుషునితో సహవాసం చేయడానికి అవసరం అయితే భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేయడం. ఈ లోపలంటే ట్రూత్ నీకు ఎప్పుడైతే నీకు అది రియలైజ్ అయ్యో, అంటే అది ఎలా రియలైజ్ అవుతుందంటే నీకు ఇప్పుడు దేహం దేహం నీకు ఎలా తెలుస్తుందో, దేహం నువ్వని సంగతి దేహం నేనని సంగతి నాకేం శాస్త్రం చెప్పక్కర్లేదు, ఈ దేహం నాకు అనుకూలమైంది దేహం నేనని తెలుస్తుంది, ఈ మైండ్ నా ఈ మైండ్ కూడా నేనని తెలుస్తుంది. మైండ్ ఏ విధంగా అయితే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, నీ బాడీ ఏ విధంగా అయితే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ ట్రూత్ రిలైజ్ చేసినప్పుడు ట్రూత్ కూడా నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. మైండ్ కంట్రోల్ అవసరం, బాడీ కంఫర్ట్ అవసరం. సైన్స్ బాడీని కంఫర్ట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, మెటాఫిజిక్స్ మైండ్ కంట్రోల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కంట్రోల్ లేకపోతే ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కంట్రోల్ లేని మనిషి సుఖపడ్డావు. అంటే కంఫర్ట్ వల్ల కేవలం హ్యాపీనెస్ రాదు, కంట్రోల్ కూడా అవసరం. అంటే కంట్రోల్ కూడా అవసరం. ఆ మెటాఫిజిక్స్ కంట్రిబ్యూషన్ అంటే మైండ్ కంట్రోల్ చేయడానికి ఈ ఫిలాసఫీ ఎంతో ఉపయోగపడుతుంది మనకి. మీరైన ప్రశ్న కూడా మనసు కంట్రోల్ కోసమే. అంటే నేను హూ అమ్మాయి, హూ దిస్ ఐ అని అడగటం వల్ల ఎందుకంటే ఈ నేను ఎవరిని ప్రశ్నించుకోవటం వల్ల కూడా నీ మనస్సు నిగ్రహించబడుతుంది. ఎప్పుడైతే మనసు నిగ్రహించబడిందో, ఎప్పుడైతే మనసుకు ఏకాగ్రత వచ్చిందో, ఎప్పుడైతే మనసుకు పవిత్రత వచ్చిందో, ఆ మనసు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైన మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో హృదయం యొక్క లోతుల్లో, హృదయం యొక్క లోయలో ఉంటుండే ఆనందం అందుతుంది. నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేయి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, కర్మ మార్గంలో ప్రయాణం చేయి, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయి. ఏ మార్గం ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా, ఏ మార్గం నువ్వు సాధన చేసినా, నువ్వు పోగొట్టుకోవాల్సింది ఈ నేను నీ ప్రథమ తలంపునే. ఈ వేరేది ఒక వికారం. ఈ అంటే ఈ బాడీ బౌండ్ అయిన దేహగతమైన నేను నువ్వు పోగొట్టుకోవాలి. ఏదేదైతే నేను బంధిస్తుందో, ఏదేదైతే నీ రాగద్వేషాలు, ఏదైన చుట్టూరు నీ జన్మలు, నీ పూర్వజన్మలు, నీ రాబోయే జన్మలు, నీ కష్టాలు, నీ నష్టాలు, నీ దుఃఖాలు, నీ బాధలు, నీ భారాలు, ఈ డొమెస్టిక్ ట్రబుల్స్, డొమెస్టిక్ డిఫికల్టీస్, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్స్, డొమెస్టిక్ కంపల్షన్స్, నీ ఐడియల్స్, ఇవన్నీ ఏ నేను చుట్టూ తిరుగుతున్నాయో, ఏ నేను ఆ నేను నువ్వు పోగొట్టుకోవచ్చు. నీ కోపం వచ్చినా ఆ నేను చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, నీకు ఇష్టం వచ్చినా నేను చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, నీకు అయిష్టం వచ్చినా ఈ నేను చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, నీకు ఏదైనా కాంక్ష ఉన్నా ఆ నేను చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అంచేదే నువ్వు ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి, నువ్వు పోగొట్టుకోవాల్సింది ఈ నిజా నేను నువ్వు పోగొట్టుకోవాలి. ఈ నిజాన్ని అంటే ఫాల్స్ అయి నువ్వు పోగొట్టుకోవాలి, ఈ బాడీ బాండ్ అయి నువ్వు పోగొట్టుకోవాలి. ఈ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ లైఫ్కి అలవాటు పడినవాడు ఆర్టిఫిషియల్ అయి నువ్వు పోగొట్టుకోలేడు. మన సమాజంలో జీవించే జీవితం అంటే ఆర్టిఫిషియల్ లైఫ్, మన ఇంట్లో మనం జీవించే జీవితం కూడా ఆర్టిఫిషియల్ లైఫ్. ఆర్టిఫిషియల్ లైఫ్ నుంచి ఎవడైతే విడుదల పొందటానికి సాధన చేయడు, వాడు ఆర్టిఫిషియల్ లైఫ్ నుంచి కూడా బయటపడలేడు. ఈ నిజానీలోంచి, ఈ అసత్యమైన నేనులోంచి, ఈ దేహగతమైన నేనులోంచి, ఈ మనోగతమైన నేనులోంచి విడుదల పొందితేనే కానీ నీ హృదయంలో ఉంటుంది సత్యం నీకు తెలియదు. మనందరికీ రూపాలు కనిపిస్తున్నాయి, ఈ రూపాలే ఈ నామాలే సంకటాలకి కారణం. ఈ రూప బుద్ధి నామ బుద్ధి మనిషికి అహంవృత్తి పెరగడానికి కారణం. గాఢ నిద్రలో ఎవరికి అహంకారం పెరగదు, ఈ జాగ్రత్త అవస్థలోనే అహంకారం పెరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనిషికి ఈ నామ బుద్ధి, ఈ రూప బుద్ధి వల్ల వాడికి అహంకారం పెరుగుతూ ఉంటుంది, అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. రూప బుద్ధి లేకుండా, నామ బుద్ధి లేకుండా కనుక వాడు పని చేస్తూ ఉంటే వాడు పవిత్రుడు అవుతాడు. మనిషి పవిత్రుడు కాని వాడికి ఆత్మజ్ఞానం కలగదు, ఏకాగ్రత లేని వాడికి పవిత్ర ఆత్మజ్ఞానం కలగదు, ప్రతిభ లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు, సూక్ష్మ దృష్టి లేని వాడికి, సటిల్ ఇంటలెక్ట్ లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. అంటే ఎవరికైతే సూక్ష్మ బుద్ధి ఉందో వాడికి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్ముఖత్వం కలుగుతుంది. కానీ స్థూల దృష్టి ఉన్నవాడికి, గ్రాస్ ఇంటలెక్ట్ ఉన్నవాడికి రియలైజేషన్ పొందడానికి వాడికి అవకాశం లేదు. అంటే మనం చేస్తున్న పని మన పవిత్రుని చెయ్యాలి. మనం ఏ పని ద్వారా, లేదా భక్తి ద్వారా, ఉపాసన ద్వారా, దీని పవిత్ర సంపాదించాలి. మైండ్ కనుక ప్యూరిటీ లేకపోతే అది అంతర్ముఖం కాదు, అంతర్దృష్టి నీకు కలగదు. అది అక్కడికి హృదయంలోకి మనస్సు, ఏ మనస్సుకైతే పవిత్రత లేదు, ఏ జీవుడైతే పవిత్రుడు కాడు, ఎవరికైతే ఏకాగ్రత లేదు, ఎవరికైతే ప్రతిభ లేదు, ఎవరికైతే వినయం లేదు, ఆ జీవుని తీసుకెళ్ళి హృదయంలో లయింపు చేయలేం. అంటే హృదయం ద్వారా జీవుని మనం తోడుకెళ్దాం. అంటే జీవుడు కనుక బాగా సూక్ష్మాతి సూక్ష్మ అయితే, వాడి పవిత్రత కనుక వాడికి ఉంటే, వాడు తప్పనిసరిగా హృదయాకారం చెందుతాడు, హృదయంలో లయమవుతాడు, హృదయంలో ఉంటాడు, హృదయంలో కరుగుతాడు. అది అంటే మనస్సుని మనం మన మైండ్ అంబట్టి, మైండ్కి సీటు బ్రెయిన్, మైండ్కి ఎక్కడంటే బ్రెయిన్, మన బ్రెయినే మైండ్కి సీటు. అంటే ఇప్పుడు మైండ్ బ్రెయిన్లో ఎంత న్యాచురల్గా ఉందో, ఎంత నార్మల్గా ఉందో, అంత న్యాచురల్గా, అంత నార్మల్గా కనుక హృదయంలో ఉంటే మైండ్ కరుగుతుంది. అంటే రూపచింతన వల్ల అహంకారం పెరుగుతూ ఉంటుంది, నామచింతన వల్ల అహంకారం పెరుగుతూ ఉంటుంది. అంటే రూపదృష్టి లేకుండా, నామదృష్టి లేకుండా, పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించకుండా ఎవడైతే పని చేస్తున్నాడో ఆ పని జరవాడు పవిత్రుడు అవుతాడు. అందరి హృదయాల్లోనూ సత్యం ఉంది. అది ఎలా ఉందంటే అరూపంగా ఉంది. రూపాన్ని చూడగలుగుతున్నాం కానీ అరూపంగా ఉన్న ఏక వస్తువుని, ఆ సత్య వస్తువుని, ఆ ఉన్నది ఒకటిగానే ఉంది. నిలువ అనేది ఒకటిగానే ఉంటుంది కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. అందరి హృదయంలో ఏ వస్తువు అయితే ఒకటిగా ఉందో, ఏదైతే నిజంగా ఉందో, దేహమున్నా ఊడిపోయిన, దేహం జీవించున్నా మరణించిన సంబంధం లేకుండా స్వతంత్రంగా ఏ నిజమైతే ఉందో, ఆ నిజం ఉంది కానీ అది ఆరోపణంగా ఉంది. అది ఆరోపణం అంటే ఆ నిజస్థితి మనకి మాటలకు అందకపోయినా, లేకపోతే మన ఆలోచనలకు అందకపోయినా, మన ఊహలకు అందకపోయినా, మన తలంపులకు అందకపోయినా, మన అనుభవానికి అందుతుంది. అసలు ఈ రియలైజేషన్ కూడా, ఈ గాడ్ రియలైజేషన్, ఈ సెల్ఫ్ రియలైజేషన్ కూడా, అంటే ఎవడో ఒక రామకృష్ణుడు వచ్చాడు, ఒక రమణ మహర్షి వచ్చాడు, ఒక వశిష్ఠుడు వచ్చాడు, ఒక రాముడు వచ్చాడు, ఒక కృష్ణుడు వచ్చాడు, వీళ్ళందరూ సేయన్స్ వచ్చారు, సేజస్ వచ్చారు, ఇన్కార్నేషన్స్ వచ్చారు. అయితే వీళ్ళందరి పొందిన వస్తువు గురించి వేదాల్లో వర్ణించబడి ఉంది, ఉపనిషత్తుల్లో వేదాల్లో వర్ణించబడి ఉంది. అయితే వీళ్ళు కనుక అంటే ఆ వస్తువును జీవించేవాడు ఒకటి కావాలి. ఉపనిషత్తుల్లో ఏ పరమాత్మ గురించి, ఏ చైతన్యం గురించి, ఏ సత్యం గురించి వర్ణించబడి ఉందో, ఏ ఆనంద పదార్థం గురించి ఉపనిషత్తుల్లో వర్ణించబడిందో, ఆ వస్తువుని ఎవరైతే జీవిస్తున్నాడో, ఆ జీవించేవాడి ద్వారా ఆ వస్తువు యొక్క వైభవం మనకు తెలుస్తుంది. అంటే ఒక రమణ మహర్షి రాడనుకోండి ఉదాహరణకి, లేదా ఒక రామకృష్ణుని ఈ ప్లానెట్లు ఈ అర్థం మీదకి రాడనుకోండి, లేదా ఒక వశిష్ఠుడు రాడనుకోండి, ఒక కృష్ణుడు రాడనుకోండి, అవి వేదాల్లో చెప్పేది అసలు నిజం కాదని మనకు అనిపిస్తుంది. కానీ వేదాల్లో చెప్పిన సత్యం నీకు అనుభవం లేకపోయినా, నాకు అనుభవం లేకపోయినా, అసలు ఆ సత్యం అనేది ఒకటి ఉంది కాబట్టి ఎవరికో కృష్ణుడికో రాముడికో లేకపోతే రమణుడికో లేకపోతే వశిష్ఠుడికో రామకృష్ణుడికో లేకపోతే స్వామీజీకో ఎవరికొరకు ఉంది కాబట్టి అది అనుభవంలోకి వస్తుంది. కానీ అసలు వస్తువు లేకపోతే వాళ్ళకు కూడా అనుభవంలోకి రాదు. మన ఇప్పుడు ఉన్న స్థితిలో మనం ఉండొస్తుంది కదా, ఇప్పుడు మనది నార్మల్ లైఫ్ కాదు, మనది న్యాచురల్ ఎస్టేట్ కాదు, మనది నార్మల్ ఎస్టేట్ కాదు. నిజంగా మన నార్మల్ స్టేట్లో ఉంటే, మన న్యాచురల్ స్టేట్లో ఉంటే మనం హ్యాపీగానే ఉంటాం. మనం హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా లేని హ్యాపీనెస్ మనకు లేదు, పీస్ లేదు. అంటే ఊరికే మనలో పీస్ లేదు, లోకంలో పీస్ స్థాపించడానికి ప్రయత్నం చేయటం. నాలో నాలో ఏదైనా సంథింగ్ ఉంటే నేను ఏదైనా మీకు ఇవ్వగలను. నథింగ్లో చేయండి రాదు, సంథింగ్లో చేయదని వస్తుంటాను. అంటే ముందు మనం పీస్ని పొందితే మన ద్వారా లోకంలోకి ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు భూమి అంతా కూడా వ్యాపిస్తాయి. అంటే మనం ఇతరులను ముందు మనం బాగుపడితే మనల్ని బట్టి ఇతరులు బాగుపడతారు. ముందు మనం బాగుపడటానికి ప్రయత్నం చేయాలి. బాగుపడటానికి ప్రయత్నం చేస్తే ఇతరులు కూడా దానివల్ల బాగుపడతారు. దానికే మన చైతన్య స్థాయి కనుక పెంచుకుంటే తప్పనిసరిగా ఇతరులు కూడా మనం చూసి ఆ చైతన్య స్థాయిని పెంచుకోవాలనేటువంటి ఆస్పిరేషన్ ఇన్స్పిరేషన్ వాళ్ళకి కలుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనం నేను నేను అని అంటున్నామో అది తలంపు కాదనుకోండి, అది నిజం అనుకోండి, అది నిజమైతే మన గాఢ నిద్రలో కొన్ని విడిచిపెట్టదు. అది ఏదైతే మీరు కాదో అందులోంచి గాఢ నిద్రలో మీరు సెపరేట్ అవుతున్నారు. ఈ నేనులో ఏదైతే మనం నేను నేను అంటున్నామో ఆ నేనులోంచి కూడా సెపరేట్ అవుతున్నాం. ఆ నేను తలంపు కాదు ఇక అనుకోండి, మీరు ఆర్గ్యుమెంట్ కోసం ఆ నేను తలంపు కాదనుకోండి, అప్పుడు ఏదైతే మనం నేనని చెబుతున్నామో ఆ నేను నిజం అనుకోండి, అదే కనుక నిజమైతే గాఢ నిద్రలో దాంట్లో సెపరేట్ అవ్వం మనం. కానీ మనం గాఢ నిద్రలోంచి బాడీ తోటి సెపరేట్ అవుతున్నాం, మైండ్ తోటి సెపరేట్ అవుతున్నాం, ఏదైతే నేను నేను అని అంటున్నాము ఆ నేనులోంచి కూడా సెపరేట్ అవుతున్నాం. ఇంచు అది కూడా ఒక తలంపే. ఈ మొదటి తలంపుకి, ఈ ప్రథమ తలంపుకి, ఈ ప్రధాన తలంపులకి ఇతర తలంపులు వస్తున్నాయి. అంటే ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈ నేను నీ మొదటి తలంపుకు వస్తున్నాయి. అంటే ఈ మొదటితో సాయి ఈ నేను ఎవరిని ప్రశ్నించినప్పుడు దాని సోర్స్లోకి, దాని మూలంలోకి అది ప్రయాణం అవటం ప్రారంభిస్తుంది. దాని మూలంలోకి ఎప్పుడైతే అది ప్రయాణం అవటం ప్రారంభించిందో దాని అది అది ఏ చైతన్యంలోంచి ఏ అవ్యక్తం నుంచి అది వచ్చిందో అక్కడికి వెళ్ళటం వల్ల బ్యాక్ అయ్యేటప్పటికి అది వెనక్కి వెళ్ళుతుంటే, అంటే మనస్సు బయటికి విజృంభించమంటే బాగా వేగంగా విజృంభిస్తుంది, కానీ లోపలికి వెళ్ళమంటే అది తీరుగ్గా వెళ్ళదు. రమణ మహర్షి గారిని ఎవరైనా అడిగేవారు, దాంట్లో మీరు చాలా పైకి వచ్చారని, సరస్వామి ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారనుకుని మీరు చాలా పైకి వెళ్ళారంటాం, లేకపోతే 4 ఎకరాల్లో ఆస్తి ఉన్నవాడు 10 ఎకరాలు సంపాదిస్తే మీరు చాలా పైకి వెళ్ళారంటాం. అలాగే రమణ మహర్షి గారిని ఒక ఏమన్నారంటే మీరు చాలా పైకి వెళ్ళారన్నారు. ఆయన ఏమన్నారంటే నేను పైకి వెళ్ళేది లోపలికి వెళ్ళా అన్నాడు. టు నో ద ట్రూత్ టు డీప్ ఇన్ అవర్ సెల్ఫ్స్. పైకి వెళితే మనకు నిజం తెలియదు, పైన లేదు నిజం మన హృదయంలో ఉంది. హృదయం యొక్క లోతుని పెంచుకుంటే మనం నిజాన్ని గ్రహించగలం, కానీ పైకి వెళ్ళిన వాడికి తెలియదు, లోపలికి వెళ్ళిన వాడికి నిజం తెలుస్తుంది. ఇంకే భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే మీ అందరి హృదయాల్లోనే ఉన్నానని చెప్పాడు, అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు. అంటే ఎవరికైతే దేహ బుద్ధి నశించిందో, ఎవరికైతే అహం బుద్ధి నశించిందో, వాడికి లోపల వస్తువు వ్యక్తం అవుతుంది. ఎలా వ్యక్తం అవుతుంది? నేనుగానే వ్యక్తం అవుతుంది. నువ్వు దేవుని చూడటం కాదు, దేవుని చూడటంగా దేవుడే నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. భగవంతుడు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్స్ తోటి కానీ, సిద్ధాంతాలతోటి కానీ, లేదా ఇతరుల చెప్పిన మాటలతోటి కానీ ఆధారపడి మనం ఉండక్కర్లేదు. అది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే నీ దేహం ఎంత స్పష్టంగా నీకు తెలుస్తుందో, నీ మనసులో వచ్చే వికారాలు ఎంత నీకు స్పష్టంగా తెలుస్తున్నాయో, నీ హృదయంలో ఉన్న వస్తువు కూడా నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అంత స్పష్టంగా నీకు తెలుస్తుంది. నా హృదయంలో ఒక చావులైన వస్తువు ఉంది, ఆ చావులైన వస్తువు నేను పొందిన తర్వాత, దేహం మరణించిన తర్వాత కూడా నేను ఉంటానన్న సంగతి నాకు తెలుస్తుంది. ఎవరైతే దేహం మరణించిన తర్వాత కూడా ఉంటానన్న సంగతి తెలుస్తుందో వాడికి మరణం అంటే భయం ఉండదు. వాడికి మరణంతో భయం ఉంటే ఉంటానన్న సంగతి వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేహం ఉన్న ఒకటే, దేహం లేకపోయిన ఒకటే. ఎవరికైతే బ్రాహ్మణ స్థితి కలిగిందో, చైతన్య స్థితి కలిగిందో, బ్రహ్మానుభవం కలిగిందో, వాడికి దేహం ఎలా ఉంటుందో భగవాన్ చెప్పారు. మనం రైల్వే స్టేషన్లో దిగుతాం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మన పెట్టి ఆవిడ కుండువాడిని ఎత్తిమే పెడతాం, న్యూస్కి రావాలి అని. ఆ కుండువాడు ఏమనుకుంటాడట, ఈ పెట్టి ఎప్పుడు కిందకి దింపేద్దాం అనుకుంటాడు, కానీ ఈ పెట్టి ఎప్పుడు నేను ఎత్తిమేగా ఉండాలని అనుకోవడం. అదేవిధంగా ఆ బ్రాహ్మణ స్థితి పొందిన వాడు కూడా కుండువాడు కుండి పని కోసం ఆ పెట్టి ఎలా మోస్తున్నాడు, బ్రాహ్మణ స్థితి పొందినవాడు కూడా దేహం అలాగే ఉంటుంది. ఆయన సూర్యుడు ఉన్నాడు, మనకి వెలుతురు ఇస్తున్నాడు. సూర్యుడు బ్రాహ్మణ లేకపోతే రాజురా, ఆయన మహమ్మదీయుడా, ఆ హిందువుడా, లేకపోతే బుద్ధిస్ట్? సూర్యుడు ఎవరండి? సూర్యుడు ఏ కులం? రాజులా, బ్రాహ్మణా, లేకపోతే వైశ్యురా, లేకపోతే సూర్యుడు స్త్రీయా, పురుషుడా? అది నాకు అక్కర్లేదు. ఆయన ఎవరో నాకు అనవసరం, ఆయన ఏ క్యాస్ట్లో నాకు అనవసరం, ఆయన ఏ రిలీజియన్ నాకు అనవసరం. ఆయన దగ్గర నుంచి నాకు ఏం ఇస్తుంది? కాంతి వస్తుంది, ఆ కాంతి నేను అనుభవిస్తున్నాను. డైరెక్ట్ గా ఈ దగ్గర నుంచి ఏది వస్తుందో నాకు అది కావాలి. ఆ సూర్యుడు దేవుడు అవచ్చు, దేవుడు కాపు వస్తుంది, లేకపోతే గోళం వస్తుంది, అదంతా నాకు అనవసరం. క్షణంగా అన్నమాట ఏంటి, అన్న మనిషి ఎవడో నాకు అక్కర్లేదు,
ఆయన జైలులో పోస్తుంది కాకపోవచ్చు, గురువు పోస్తుంది గురువు కాకపోవచ్చు. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నాను నాకు అది కావాలి. ఆయన దగ్గర నుంచి నాకు డైరెక్ట్గా శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, నాకు సుఖం తెలుస్తుంది. ఆయన దగ్గర నుంచి వస్తాను, సుఖం తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది, ఆనందం వస్తుంది. ఆయన దగ్గర నుంచి నేను ఏదైతే పొందుతున్నా అది నాకు కావాలి. కానీ ఆయన ఎవరో నాకు అక్కర్లేదు. రమణ మహర్షి జీవితంలో ఆయనలో సమాన దృష్టి. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఏమని చెప్పాడంటే సమాన దృష్టి ఉన్నవాడు యోగి అని. ఎవరికైతే సమాన దృష్టి ఉందో, ఎవరైతే సమత్వ దృష్టి అలవర్చుకున్నాడో వాడు యోగి అని. అంటే ఆయనలో మనం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ సమాన దృష్టి, సహనము. సహనము లేకుండా మనస్సు, మనస్సుకి బరువు రాదు, తూకం రాదు. అంటే అల్పమ్మ కొంతమంది బాగా తేలిక మనుషులు ఉంటారు. అంటే అల్ప బుద్ధి ఉంటుంది. అల్ప బుద్ధి ఉన్నవాడికి, స్వల్ప బుద్ధి ఉన్నవాడికి, సోమర్థనంగా ఉన్నవాడికి అనేది తెలియబడదు. అల్ప బుద్ధిలోంచి, స్వల్ప బుద్ధిలోంచి, ఆ చిన్న నేలలోంచి, అంటే ఆ దేవగతమైన నేలలోంచి ఎవడైతే విడుదల పొందాడు వాడికి వస్తువు తెలుస్తుంది. కానీ అల్ప బుద్ధి ఉన్న వాడికి, బలహీనులకి, బద్ధకస్తులకి ఆ వస్తువు తెలియదు. ట్రూత్కి ఎవరైతే డెడికేట్ అయ్యాడో, అందరిలోని ట్రూత్ని ఎవరైతే చూస్తున్నాడో, ఆ ట్రూత్ని తనలో ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడికి మాత్రమే ట్రూత్ తెలియబడుతుంది. కానీ ట్రూత్కి ఎవరైతే డివోటీయో, ట్రూత్కి ఎవరైతే డెడికేట్ అయి జీవిస్తున్నాడో వాడికి మాత్రమే ట్రూత్ రిలీజ్ అవుతుంది. కానీ మిగతా వాడికి రిలీజ్ అవ్వడానికి అవకాశం లేదు. డాక్టర్ మెడిసిన్ ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తాడో, లాయర్ ఏ విధంగా అయితే లాయర్ ప్రాక్టీస్ చేస్తాడో, అలాగైతే సాధకుడు ఎవరైతే, ఏ సాధకుడు అయితే ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడికి మాత్రమే ట్రూత్ తెలియబడుతుంది. ట్రూత్ని ప్రాక్టీస్ చేయకపోతే ట్రూత్ తెలియబడదు. అయితే నువ్వు ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తే మటుకి నీకు ట్రూత్ తప్పనిసరిగా నీకు మెరుకులోకి వస్తుంది, నీకు తెలియబడుతుంది. దేనైతే తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావో, దేనికోసం అయితే నువ్వు జపాలు తపాలు చేస్తున్నావో, అది ఎవరో కాదు, అది నీవే అనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. నీ బాడీ బౌండ్ అయి నశించిన తర్వాత, ఈ ఐపాట్ నశించిన తర్వాత, అయితే నేను పూజలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం, విచారణలు చేస్తున్నాం, తీర్థయాత్రలు గడుతున్నాం, నదుల్లో ములుగుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ పని ఏంటి మనకి? నోటితోటి ఏం చేస్తాం? నోటితోటి జపం చేస్తాం. చేతులతో ఏం చేస్తాం? చేతులతో పూజ చేస్తాం. మనసుతో ఏం చేస్తాం? మనసుతో ధ్యానం చేస్తాం. బుద్ధితో ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం, విచారణ చేస్తాం. నువ్వు పూజ చేసినా, నువ్వు జపం చేసినా, నువ్వు ధ్యానం చేసినా, ఇవన్నీ ఏంటికంటే ఇవన్నీ చేసినా నీ హృదయంలో ట్రూత్ ఉంది, ఇవన్నీ చేయకపోయినా నీ హృదయంలో ట్రూత్ ఉంది. నీ హృదయంలో ట్రూత్కి, నీ పూజకి, నీ జపానికి, నీ ధ్యానానికి ఏం సంబంధం లేదు. కానీ ఎందుకంటే నువ్వు పూజ చేయటం ద్వారా, జపం చేయటం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా నీ మనసు పవిత్రం అవుతుంది. దాన్ని ప్యూరిఫికేషన్కే, అంటే నీ మైండ్ నువ్వు పూజ చేస్తుంటే నీ మనసు పవిత్రం అవుతుంది, నువ్వు జపం చేస్తుంటే నీ మనసు పవిత్రం అవుతుంది, నువ్వు ధ్యానం చేస్తుంటే నీ మనసు పవిత్రం అవుతుంది, నీ విచారణ చేస్తుంటే నీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే ఇవన్నీ ఏమిటంటే ఆ వస్తువుని తెలుసుకోవడానికి సహాయకారులు. ఇవన్నీ నువ్వు ఎన్ని చేయకపోయినా వస్తువు అక్కడ ఉంది, చేసినా అక్కడ ఉంది. అది పూజ జపం ధ్యానం ఎందుకంటే నువ్వు పవిత్రులు అవటం కోసం, నీ బుద్ధి సూక్ష్మత కలగటం కోసం, నీకు ఏకాగ్రత కలగటం కోసం, నీకు పవిత్రత కలగటం కోసం, నీకు ప్రవీణత కలగటం కోసం, నీకు వినయం కలగటం కోసం ఈ సాధన యొక్క సామగ్రి అంతా కూడా. తల్లి లేకుండా బిడ్డ ఏ విధంగా అయితే రాడు, భక్తి లేకుండా జ్ఞానం రాదని చెప్పారు ఆయన. తల్లి లేకుండా బిడ్డ రాడు, భక్తి లేకపోతే జ్ఞానం రాదు. డివోషన్ కూడా అవసరమే. అంటే అద్వైత స్థితి పొందడానికి ద్వైతం కూడా మనకు సహకారం చేస్తుంది. అద్వైత అనుభవం పొందడం కోసం మనకు ద్వైతం కూడా ఎంతో కొంత సహకారం చేస్తుంది. అంచేత నువ్వు అదే చెప్పారు, భగవంతుడు తెలుసుకునే వరకు భగవంతుడు వేరు మన వేరు అనుకుంటూ ఉంటాం. భగవంతుని తెలుసుకునే వరకు ఆయన వేరు మనం వేరు అనుకుంటాం. ఆయన తెలుసుకున్నది మనకి తెలుస్తుంది, ఉన్నది ఆయనే మనం లేవన్న సంగతి ఇది మనం గ్రహించవలసింది. అంటే అద్వైతానికి ద్వైతం సహకరిస్తుంది, కానీ పరమస్థితి, చివరస్థితి, చర్మస్థితి, చివరస్థితి చుటారు కొమ్మ ఏమిటంటే అద్వైత అనుభవం, అద్వైత సుఖం, అద్వైత శాంతి. ఒక్కొక్కరికి ఒక మార్గం అంటూ ఇష్టం, అన్ని మార్గాలు సమానమే. ఇది ఒక మార్గం ఎక్కువ అని కానీ ఒక మార్గం తక్కువ అని కానీ ఏమి లేదు. మనం పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే మనం సాధన చేసాము, ఈ జన్మలో మనకి ఆ మార్గం తీరిగ్గా ఉంటుంది. మనం ఏ మార్గంలో అయితే ప్రాక్టీస్ చేసాము ట్రూత్ డెవలప్ చేయడానికి, ఆ మార్గం మనకి ఈ జన్మలో తీరిగ్గా ఉంటుంది. మీకు ఏదైతే ఈజీగా ఉందో ఆ మార్గంలో తెలుసు, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేసుకుని ఈ బాడీ మైండ్ అయిన ఈ కృత్రిమ నేను ఈ ఫాల్స్ అయిన కనుక ఈ మదర్ థాట్ని కనుక మనం తొలగించుకుంటే ఇక్కడే వస్తువు మనకి వ్యక్తమవుతుంది. మోక్షాన్ని పొందటం కోసం దేహం చచ్చిపోయే వరకు ఆగక్కర్లేదు. సరస్వామి అందరి ఉద్దేశం ఏంటంటే మోక్షం కావాలంటే దేహం చనిపోవాలని. దేహం ఉండటంతో ఉండకపోవడంతో మోక్షానికి ఏం సంబంధం లేదు. ఈ దేహం ఉండగానే అదే శంకరాచార్య వారు చెప్తారు, నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ఆ నిరాకార స్థితి, ఆ నిరాడంబర స్థితి, ఆ నిరహంకార స్థితి నువ్వు కనుక పొందగలిగితే జీవన్ముక్తులు ఇప్పుడే ఎక్కడే నీకు జీవన్ముక్త స్థితిని నివరిస్తుంది. నిశ్చలమైన స్థితి, నిర్మలమైన స్థితి, నిరాడంబర స్థితి, నిరహంకార స్థితి, ఆ స్థితిని నువ్వు పొందగలిగితే నీ ఎక్కడ జీవన్ముక్తి ఎక్కడనే నివరిస్తుంది. ఇప్పుడే ఎక్కడే విశాఖపట్నం ఉండగానే, ఈ బాడీలో ఉండగానే మోక్షం వచ్చి నిన్ను వరిస్తుంది. నువ్వు మోక్షం దగ్గరికి వెళ్ళటం కాదు, మోక్షం వచ్చి నిన్ను వరిస్తుంది. షేక్స్పియర్ చెప్పాడు. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే సహజంగా మహాత్ములు కానీ భూమి మీద పుడతారు, అంటే పుట్టుకతోటి మహాత్ములుగా పుడతారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం మంచి పనులు చేసి మహాత్ములు అనిపించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పుట్టుకతోటే మహాత్ములుగా పుట్టరు, ఈ లోకంలో మంచి పనులుగా చేయరు, కానీ మమ్మల్ని మహాత్ముల కింద గుర్తించమని ప్రజల మట్టుకు బాధపడుతూ ఉంటారు. ఇది మూడో రకం మహాత్ములు అని చెప్పాడు షేక్స్పియర్. వాళ్ళు పుట్టుకతోటే మహాత్ములుగా పుట్టరు, కొన్ని లోకంలో వచ్చి సమాజానికి ఉపయోగపడి పనులా చేయరు వాళ్ళు, కానీ లోకాన్ని వాటికి బాధిస్తూ ఉంటారు మమ్మల్ని మహాత్ముల కింద మీరు గుర్తించండి. ఈ రకమైన మహాత్ములతో లోకం ఉందని ఒక సందర్భంలో షేక్స్పియర్ చెప్పాడు. ఒక డ్రామాలో షేక్స్పియర్ చెప్తాడు, ఓన్లీ ది వైజ్ అండ్ గుడ్ సీక్ మోర్ టు నో దెమ్ సెల్వ్స్. వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకోవాలి, బుద్ధి అందరికీ కలగదు. సత్పురుషులకి, మంచితనం ఉన్న వాళ్ళకి, తర్వాత ఆ పూర్వపుణ్యం ఉన్న వాళ్ళకి, ఆ గుడ్నెస్ ఉన్న వాళ్ళకి, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, తర్వాత వివేకవంతులకి, వాళ్ళకి వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది. కానీ వివేకం ఉండాలి, మంచితనం ఉండాలి, నాలెడ్జ్ ఉంటే సరిపోయి గుడ్నెస్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఆ గుడ్నెస్ ఉన్న వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వారెవరో వాళ్ళకి తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది, కానీ ఇతరులకు మటుకి కలగదు. నేనెవన్నో నేనున్నాను నాకు సంగతి నాకు తెలుస్తుంది, ఆ నేనెవడో నాకు తెలియదు. కానీ ఆ నేనెవడో నాకు తెలియాలంటే నాకెంతో కొంత నాలెడ్జ్ ఉండాలి, నాకెంతో కొంత గుడ్నెస్ ఉండాలి. నాకు గుడ్నెస్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా నేనెవరిని నేను తెలుసుకోవాలనే బుద్ధి కూడా నాకు కలగదు, ఆ డిజైర్ కూడా ఎరేజ్ కాదు. అయితే నాకు తెలుసున్నా తెలియకపోయినా ఒక నిజం మన హృదయంలో ఉంది, అది ఆ తెలుసుకోవడానికే మనం చేసే సాధన. మనం సాధన చేయగా చేయగా సిద్ధి కలుగుతుంది. దానికి నియమాలు మూడు చెప్పారు. దానికి ఒకటి మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్. అంటే నీకు అవసరమైనప్పుడు మాట్లాడు, అవసరం లేకుండా మాట్లాడకు. అంటే నీ గొప్పల కోసం మాట్లాడకు, నీ గొప్పని వ్యక్తం చేయడం కోసం మాట్లాడకు, నీ ఈగోని పెంచుకోవటం కోసం మాట్లాడకు. నీ ఫాల్స్ అయిని, నీ ఈగో అయిని, నీ బాడీ బాగుండి అయిని ముస్తాబు చేయడానికి ప్రయత్నం చేయకు. మాట్లాడే మాటల ద్వారా నువ్వు చేసే పని ద్వారా నీకు అహంకార బుద్ధి తగ్గాలి. అంతేకాదు నువ్వు మాట్లాడే మాటల ద్వారా, నువ్వు చేసే పని ద్వారా నీ అహంకార బుద్ధి పెరగకూడదు. నువ్వు మాట్లాడే మాట షార్ట్గా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట స్వీట్గా ఉండాలి. ఎదుటి వాడికి హర్ట్ అవ్వకూడదు. నువ్వు చెప్పవలసిన విషయం చెప్పచ్చు, ట్రూత్ చెబుతున్నప్పటికీ నువ్వు ట్రూత్ చెబుతున్నట్టుగా ఎదుటి వాడికి హర్ట్ అయ్యేలా చెప్పకూడదు. ఆ ట్రూత్ నువ్వు షార్ట్గా చెప్పాలి. అన్ని నియమముల కంటే ఆహార నియమం ఉత్తమమైనది. ఇది భగవాన్ చెప్తారు. నియమాలు చాలా ఉన్నాయి, అన్ని నియమాల్లోకి ఆహార నియమం ఉత్తమమైనది. అంటే నువ్వు కేవలం పచ్చికూరలో తెలియమని కాదన్నా, పచ్చికూరలు ఏంటో ఏంటంటారు, అది కాదు. గాడ్ కెనాట్ బి డిస్ట్రీడ్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పారు ఆయన. అంటే దేహంతో నువ్వు పచ్చికూరలు తింటున్నావా, లేకపోతే ఎందుకు మామూలుగా ఉడికిన కూరలు తింటున్నావా, అది దేవుడు చూడ్డు. నువ్వు పని చేసేటప్పుడు నువ్వు ఎలా పని చే, నువ్వు ఏం పని చేస్తున్నావు, అది కాదు దేవుడు చూసేది. దేవుడు చూసేది నీకు వ్యక్తి భావన ఏమైనా ఉందా లేదా, జీవభావం ఏమైనా ఉందా లేదా అది చూస్తాడు. నీకు వ్యక్తిభావం లేకపోతే, జీవభావం లేకపోతే అప్పుడు నీకు మోక్షంతో నిన్ను వరిస్తాడు. నేను పచ్చికూరలు తింటున్నానని చెప్పి పచ్చికూరల వల్ల నీ దేహానికి ఆరోగ్యం వచ్చేస్తుంది, కానీ నీకు మోక్షం రాదు. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నీకు దేహానికి ఆరోగ్యం వస్తుంది, అంతేగా నీకు మోక్షం వచ్చేది. అంటే అంటే ఏమిటి, నీకు ఈ కూరలన్నీ నువ్వు తినే ఆహారం సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆహారం కూడా అతిగా తినకూడదు, మితంగా తినాలి. అంటే నీ దేహం మెయింటైన్ అవటానికి తినాలి. అంటే నీ మానసిక ఆరోగ్యం, నీ శారీరక ఆరోగ్యం నీ తీసుకునే ఆహారం మీద చాలా ఆధారపడి ఉంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణంగా ఏంటంటే మనం తినే ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటాం, కానీ లోపల నుంచి బయటకు వచ్చే మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండం. అంటే ఫుడ్లో ఏం నలక నుండి తింటాం మానేస్తాం, అంటే లోపల నుంచి బయటకు వచ్చి మాటలు వేస్తున్నాం వాటికి మనం అజాగ్రత్తగా ఉంటాం. అసలు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండు. అతిగా నిద్ర పనికి రాదు. అతిగా నీకు నిద్రపోతే నీకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది. అతి నిద్ర పనికి రాదు, అతి నిద్ర వల్ల నీకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే నిద్ర తగు మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం బతికిదే 80 సంవత్సరాలు అనుకోండి జనరల్గా, అందులో 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు నిద్రలో గడిపిస్తే ఇంకా సాధన ఎక్కడ చేస్తాం, సాధన చేయడానికి టైం ఏమి ఉండదు. అంటే నీ నిద్ర తగు మాత్రంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట తగు మాత్రంగా ఉండాలి, నువ్వు తీసుకునే ఆహారం తగు మాత్రంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకంటే నువ్వు సాధన చేయడానికి ఇవన్నీ ఎయిడ్స్ నీకు సహకరిస్తాయి. అంటే ఆహార నియమం వల్లే మోక్షం వచ్చేది, నువ్వు జాగ్రత్తగా మాట్లాడటం వల్ల నీకు మోక్షం వచ్చేది, తగు మాత్రమే నిద్రపోవటం వల్ల నీకు మోక్షం వచ్చేది. కానీ అన్నీ ఏంటంటే నువ్వు చేసుకునే సాధనకి నువ్వు సహకరిస్తావు. ఈ నియమాల వల్ల నీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది, నీ బాడీ కూడా కంట్రోల్లో ఉంటుంది, నీ మైండ్ నీకు స్వాధీనం. అంటే ఈ దేహం యొక్క ఉపయోగం ఎంతవరకు అంటే, ఈ మైండ్ యొక్క ఉపయోగం ఎంతవరకు అంటే, నా హృదయంలోని నిజాన్ని నేను తెలుసుకోవడానికి నా దేహం ఎంతవరకు ఉపయోగపడుతుందో, నా మైండ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో, అంతవరకు ఆ దేహం యొక్క ఉపయోగం, మైండ్ యొక్క ఉపయోగం కానీ నా హృదయంలో ట్రూత్ని తెలుసుకోవడానికి ఉపయోగం లేనప్పుడు ఆ దేహం యొక్క ఉపయోగం ఏం కానీ, మైండ్ యొక్క ఉపయోగం కానీ ఏం లేనట్టు. మన హృదయంలో ఏదో ఒక నిజం ఉంది, ఆ నిజానికి చావు లేదు, ఆ నిజానికి ముసలితనం లేదు, ఆ నిజంలో శాంతి ఉంది, ఆ నిజంలో ఆనందం ఉంది, ఆ నిజంలో సుఖం ఉంది. అంచేది మనం సుఖాన్ని కోరుకుంటున్నాం అంటే మన హృదయంలో నిజాన్ని మనం తెలియకుండా కోరుకుంటున్నాం. అంచే ఆ నిజాన్ని తెలుసుకోవడానికి నీ బాడీ నీ శరీరం నీ స్వాధీనంలో ఉండాలి, నీ మనస్సు నీ స్వాధీనంలో ఉండాలి. నీ మనస్సు నీ శరీరం స్వాధీనంలో ఉంటాయంటే ఆహార విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహం యొక్క ఉపయోగం ఏంటంటే, ఈ మనస్సు యొక్క ఉపయోగం ఏంటంటే, నీ హృదయంలోని సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నా, అంతవరకే అట్లు వాళ్ళు అంతకు మించి తప్పితే ఈ దేహానికి కానీ మనసు కానీ మూడు లేదు. ఈ ప్రపంచానికి సేవ చేస్తున్నాం, ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నాం, ఈ ప్రపంచాన్ని ఎంతో ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచానికి కాదు వాడు సేవ చేస్తుండో, చాలా మంది వాళ్ళు అహంకారానికి సేవ చేసుకుంటున్నారు. ప్రపంచానికి సేవ చేస్తున్నామని చెప్పుకోవటం, కానీ జరిగింది ఏంటంటే వాళ్ళు అహంకారానికి సేవ చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ప్రపంచాన్ని పూజిస్తున్నాం, ప్రపంచానికి ఏదో మేలు చేస్తున్నాం అని చెప్తారు. ప్రపంచాన్ని కాదు పూజిస్తాను, ప్రపంచాన్ని పూజిస్తున్నాం అని చెప్పి వాళ్ళు అహంకారాన్ని పూజ చేసుకుంటున్నారు. మనం చేసి దేవుడు కాదు పూజ చేస్తాంట, దేవుడికి పూజ చేస్తాం మనం అనుకుంటున్నాం, చేసేది మన అహంకారానికి పూజ చేసుకుంటున్నాం. ప్రపంచానికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం, ఊరికి అనుకుంటున్నాం, కానీ సేవ మన అహంకారానికి మనం సేవ చేసుకుంటున్నాం. ఎందుకంటే వాడు ప్రపంచానికి సేవ చేసేదానికంటే ప్రపంచం సేవ చేయడం ద్వారా వాడు అహంకారాన్ని చాలా మంది పెంచుకునే వాళ్ళు ఉన్నారు. మన హృదయంలో సుఖం ఉంది, ఆ సుఖాన్ని మనం తెలుసుకోవడానికి ఇతరులు ఎవరు అడ్డు రావటం లేదు. నా దేహ బుద్ధి నాకు అడ్డొస్తుంది, దేహ పరిమితమైన బుద్ధి నాకు అడ్డొస్తుంది, నా హృదయంలోని సుఖాన్ని తెలుసుకోవడం కోసం ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవడం కోసం నేను చేసే ప్రయత్నమే సాధన. అయితే ప్రయత్నం ఎప్పుడు చేయక్కర్లేదు, ఆ లోపల నిజస్థితి అంటే ప్రయత్నం చేయగా చేయగా ప్రయత్నం లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంటే లోపల ఉన్న స్థితిని మనం పొందాక దానికంటే ప్రయత్నంతో పని లేదు. ఎఫెక్ట్ ఇస్ నీడెడ్ అంటిల్ గాడ్ రిలైజేషన్, అంటిల్ సెల్ఫ్ రిలైజేషన్, అంటిల్ ట్రూత్ రిలైజేషన్. ఆ ట్రూత్ మీకు రిలైజ్ అయిన తర్వాత మటుకి మీకు ఎఫెక్ట్ తోటి పని లేదు. మాకు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని అడిగేవాడు చాలా మంది ఉన్నారు. కానీ దేవుణ్ణి తెలుసుకోవాలని ఇది నేను ఎవడని ప్రశ్నించుకున్నాడు ఎవడో. సోదర మహాశయులారా, ఆయన చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే ఈ నేను బోన్ ఎక్కించమని. మీరు ఇతరులందరినీ బోన్లు ఎక్కిస్తారు, ఏదైతే మీకు నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేను బోన్ ఎక్కించండి, ఆ నేను మీరు క్లాస్ ఎగ్జామిన్ చేయండి. ఈ నేను నిజం కాదు, ఈ నేను మీరు నిజమని మీరు హృదయపూర్వకంగా నమ్ముతున్నారు, కనీసం మీరు డౌట్ చేయటం లేదు. ఏ మనసు అయితే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో దాన్ని కనీసం మీరు డౌట్ చేయటం కూడా మానేశారు. డౌట్ చేయడంతో మీరు అది నిజమని మీరు నమ్ముతున్నారు, కానీ మీరు కనీసం దాన్ని సందేహించడం కనుక ప్రారంభిస్తే దాని అది అంతరము, దాని మూలంలోకి అది, దాని మూలంలోకి అది వెళుతుంది. సందేహ కనీసం డౌట్ చేయండి, దాన్ని క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తే దాన్ని డౌట్ చేస్తే ఆ ఫాల్సైడ్ మీరు డౌట్ చేస్తే దాని మూలంలోకి అది ప్రయాణం చేస్తుంది, దాని మూలంలో అది అణిగిపోతుంది. మీ హృదయంలో ఉన్న సత్యం మీకు తెలియకపోతే సత్పురుషుడు సహవాసం చెయ్యి, ఆ సత్పురుషుడు సహవాసంలో మీ హృదయంలో ఉన్న సత్యం నీకు ఇరుకుడికి వస్తుంది. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న సత్యం నువ్వు తెలుసుకున్నావు అప్పుడు నీకు స్వేచ్ఛ పొందుతావు, అప్పుడు నీకు సుఖం తెలుస్తుంది. అంటే నదికి వరద వచ్చినప్పుడు ఆ వరద నీ ఎంత యాగంలోకి వస్తుందో, నీ హృదయంలో ఉన్న సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సుఖ ప్రవాహం, ఆ శాంతి ప్రవాహం, ఆనంద ప్రవాహం వచ్చి నీ సహస్రారాన్ని ముంచేస్తుంది.